ప్రభువునందు ఏకమనసు గలవారయుండుడని బ్రతిమాలుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమడివైన తండ్రి, సాయంత్ర సమయమందు మీ పరిశుద్ధమైనటువంటి సాన్నిధ్యమునకు మేము వచ్చున్నాము. మేము మానవ మాత్రులమని మీకు తెలియను. ప్రభువా, మా హృదయంలో ఎల్లప్పుడూ కీడుకు చోటిచ్చేటువంటి వారంగాను, మా హృదయంలో ప్రభువా అసూయకును, కలహములకును, అల్లరితో కూడినటువంటి ఆటపాటలకును సమయం ఇచ్చేటువంటి వారంగాను, తావునిచ్చేటువంటి వారంగాను మేము ఉంటుండగా, మమ్మలను మీరు మార్చి క్రీస్తు బిడ్డలముగా మేము ఉండునట్లుగాను, మా యొక్క విశ్వాసమును బట్టి మేము ముందుకు మీలో నడిచేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తుకు తగినటువంటి శక్తిని బలమును మేము కలిగి మా యొక్క జీవితముల ద్వారా ఇతరులకు మాదిరికరమైన బ్రతుకును మేము బ్రతికేటువంటి వారినిగా మమ్మలను చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 4:2 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువునందు ఏకమనసు గలవారై ఉండుడని బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ ఇద్దరు పేర్లను మెన్షన్ చేశాడు. వారి యొక్క పేర్లు మెన్షన్ చేస్తూ వారిని బ్రతిమాలు కొనుతున్నట్లుగా సేవకుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందువలన ఈ యొక్క సందర్భము వచ్చినది అనంటే, వారిద్దరి మధ్యన సరైనటువంటి సఖ్యత లేనట్లుగా సేవకునికి తెలియవచ్చింది. కాబట్టి వారిని గురించి ఆయన బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా వారికి ఉండవలసినటువంటి రీతిని బోధించుచు సూచనను, సలహాను ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సంఘము, మనకందరికి కూడా సంఘం అనేటువంటిది ఏంటో తెలుసు. నీవు ప్రభులోనికి వచ్చినప్పుడు సంఘములో ఒక సభ్యుడిగా ఉంటావు. ప్రభు యొక్క శరీరంలో ఒక భాగము కూడా భావించబడతావు. నీవు సంఘములో ఉన్నప్పుడు నీకు నీవు సహాయకరంగా ఉండాలి. అదేవిధంగా ఇతరులకును నీవు సహాయం చేసేటువంటి వాడవై ఉండాలి. ఇతరులకు నువ్వు సహాయం చేసేటువంటి వాడవుగా ఎప్పుడు ఉండగలుగుతావంటే, వారి ఎడల నీ బాధ్యతను ఎరిగినటువంటి వాడవై, సంఘములో నీ యొక్క పొజిషన్ను నీవు తెలుసుకున్నటువంటి వాడవై ఉన్నట్లయితే, ప్రభు యొక్క ప్రేమను నువ్వు గ్రహించినటువంటి వాడవైనట్లయితే, ప్రభు వలె నీవు జీవించాలని కోరికను కలిగినటువంటి వాడవైనట్లయితే, ఒక బాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా నీవు ఇతరులకు సహాయకరంగా ఉండగలుగుతావు. అయితే ఈ సహాయకరంగా ఉండుటకు సహాయపడినటువంటి అనేకమైనటువంటి అంశములు మన మధ్య చోటు చేసుకుంటూ ఉంటాయి, అంటే సంఘ సభ్యుల మధ్యన చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇవి ఏమిటో ఇక్కడ సేవకుడు కొన్ని చెప్తూ ఉన్నాడు. ఈ విషయములను గురించి తర్వాత మనం పరిశీలిద్దాము. అయితే మన యొక్క హృదయము ఎల్లప్పుడు కూడాను చీకటితోనూ అంధకారంతోనూ నిండి ఉండినటువంటిది ప్రభువును ఎరగక ముందు. అయితే ప్రభువును మనం తెలుసుకున్న తర్వాత పోరాటం అనేటువంటిది ఎల్లప్పుడూ హృదయంలో ఉంటుంది. చీకటి సంబంధమైనటువంటి వాటికి, వెలుగు సంబంధమైనటువంటి ఆత్మకు పోరాటం అనేటువంటిది ఉంటుంది. ఈ పోరాటంలో చీకటి సంబంధమైనటువంటి ఆశలు నిన్ను వాటి ప్రక్కకు లాగటానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అదే సమయంలో ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను ప్రభువునకు లోబడి, ప్రభువుకు విధేయుడవై, ప్రభువు పట్ల నీవు బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా ముందుకు సాగాలని, మంచి విశ్వాసిగా ఎదగాలని నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క పోరాటంలో నీవు నిర్ణయమును తీసుకునవలసి ఉంటుంది. ఈ నిర్ణయమును తీసుకోవటంలో నీవు సరైనటువంటి వ్యక్తివైనట్లయితే, అంటే ప్రార్థనలో సరిగా నీవు నిలిచి ఉన్నటువంటి వ్యక్తివైనట్లయితే, విశ్వాసములోనే నువ్వు కొనసాగేటువంటి వ్యక్తివైనట్లయితే, ప్రభువునే అంగీకరించి ఆయనలోనే కొనసాగాలి అనేటువంటి ఆ యొక్క దృక్పథము నీలో ఉన్నట్లయితే, అప్పుడు నీవు మేలైనటువంటి వాటిని ఎంచుకొనగలుగుతావు. ఒక్కొక్కసారి ఈ లోక సంబంధమైనటువంటివి మన యొక్క కన్నులకు బహుయింపుగా కనపడతాయి. ఆ సమయములో అవి చాలా మేలైనటువంటివిగాను, అవి చేసేందుకు సుముఖత చూపేటువంటివిగాను, అవి చాలా రమ్యముగా ఉన్నట్లుగాను మన కనులకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రభు యొక్క మార్గములను ఏర్పరచుకునే కంటే ఒకసారి తప్పు చేస్తే ఏముందలే, అనేక మంది సేవకులు బైబిల్లో చేయలేదా, ఇలా తప్పు చేసి మరలా మరలా వారు ప్రభు యొద్దకు తిరిగి వచ్చి పశ్చాత్తపడలేదా, కాబట్టి నేను కూడా అలా చేస్తే ఏముందలే అనే ఉద్దేశము చేత రకరకములుగా సాతాను యొక్క శోధనలను పొందినటువంటి వారమై తప్పిపోతూ మన ఇష్టానుసారంగా జరుపుకుంటూ ఒక్కొక్కసారి మనం తిరిగి మరలా ఏదో ప్రభు యొద్దకు రావాలని వస్తూ ఉంటాం. గాని కొన్నిసార్లు రాకుండగానే ఆ వెనుకకు జారిపోతూ పూర్తిగా జారిపోయేటువంటి వారి సహితము ఉంటూ ఉంటారు. విశ్వాసులుగా మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిపూర్వకంగా తప్పు చేయటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. తప్పు అని తెలియక ముందు తప్పు చేయటం వేరు, తప్పు అని తెలిసిన తరువాత అదే తప్పును చేయవలనని నీకు నీవుగా ఆశించి దానికి నిన్ను నీవు లోబరుచుకుని ఆ తప్పును చేసి తర్వాత మళ్ళీ వచ్చి క్షమాపణ కోరవచ్చులే అనేటువంటిది ఆ యొక్క ఉద్దేశంతో తప్పు చేయటం అనేటువంటిది సరైనటువంటి విషయము కాదు. మనము యూదా ఇస్కరియోతును తీసుకున్నప్పుడు తాను ప్రభువుకు అటువంటి పరిస్థితి సంభవిస్తుందని ఊహించి ఉండకపోవచ్చు. అందువలన ప్రభువును అప్పగించుటకు 30 వెండి నాణములు తనకు వస్తాయని, అయితే ప్రభు ఎలాగో దేవుడు గనక ఆయన అప్పగించబడని ఆయనకు ఆ పరిస్థితి దాపురించదని అనుకుని ఉండి ఉండవచ్చు. అయితే తాను ప్రభుకు సిలువ ఆ మరణమును నిర్ణయించినప్పుడు తాను కూడా పశ్చాత్తాపడినాడు. అయితే అతని యొక్క పశ్చాత్తాపం అనేటువంటిది అంగీకరింపబడలేదు. ఎందుకంటే తాను బుద్ధిపూర్వకంగా తను తెలిసి 30 వెండి నాణముల కోసం ఆశపడి తాను ప్రభువును అప్పగించుటకు ముందుకు వెళ్లటానికి నిర్ణయించుకుని కొనసాగినాడు. కాబట్టి ఆ యొక్క పశ్చాత్తాపమును అంగీకరించలేదు దేవుడు. కాని పేతురు యొక్క పశ్చాత్తాపమును అంగీకరించినాడు. ఎందుకంటే క్షణికంగా ప్రాణ భయము చేత ఆ యొక్క సంఘటన అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసినటువంటిది కాదు. అయితే హఠాత్తుగా సంభవించినటువంటి ఆ యొక్క పరిస్థితిలో ప్రాణ భయము చొప్పున తాను ఆ విధంగా చేసినందువల్ల తనకు పశ్చాత్తాపం కలిగినప్పుడు దేవుడు ఆ పశ్చాత్తాపమును అంగీకరించాడు. కాబట్టి ఏ విషయంలోనైనా సరే మనము జాగ్రత్తగా ఉంటూ, మనము ఫలాని విషయము తప్పు అని తెలిసినప్పుడు ఆ విషయములో మనము జాగ్రత్తగా ఉండాలి. తప్పు అయినటువంటిది తప్పుగానే మనం భావించాలి, గాని దానిని చేసి వచ్చి మరలా మన యొక్క చేతులు కడుక్కుందామని నీవును నేనును ఆలోచించినట్లయితే ఆ యొక్క తప్పిదము నాకు ప్రాయశ్చిత్తము ఉండకపోవచ్చు. దేవుడు దానిని అంగీకరించకపోవచ్చు. కాబట్టి మనము ప్రతి విషయములోనూ విశ్వాసి అయిన తర్వాత జాగ్రత్తగా మన కార్యములను కొనసాగించవలసి ఉన్నది. 1 కొరింథీ 1:11 ఈ విధంగా వ్రాయబడినది, మీలో కలహములు కలవని మిమ్మును గురించి నాకు తెలియవచ్చను. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషరీతిగా నడుచుకుని వారు కారా అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ సేవకుడు ఏమని చెప్తున్నాడంటే తన యొక్క పత్రికలో సంగమునకు ఉత్తరమును వ్రాయిచున్నాడు. ఆయన అనేక సంగములను కట్టి ఆ సంఘములలో విశ్వాసులు ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అనేటువంటి విషయములను అనేకుల ద్వారా తెలుసుకొనటానికి ఇష్టపడుతూ ఉండేవాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి తప్పిదములను సరిచేయుటకును, వారికి సూచనలు సలహాలు ఇచ్చుటకును, తనకు వీలైనప్పుడు మరి ఒకసారి ఆ సంఘమును దర్శించుటకును, తాను వెళ్లలేనప్పుడు ఇంకొకరిని పంపటానికిని, వారికి కావలసినటువంటి ఆత్మీయ సహాయమును అందించు నిమిత్తమై మరి ఒక వ్యక్తిని అక్కడ కొంతకాలం ఉంచటానికి ఇష్టపడుతూ ఉండేవాడు. ఈ విధంగా రాసినటువంటి ఈ కొరింథీ పత్రికలో ఈయన ఏమని సెలవిస్తున్నాడంటే, మీలో కలహములు ఉన్నవి అని నాకు తెలియవచ్చింది అని చెప్తున్నాడు. మనమందరము మనుషులం గనుక మన మధ్యన విభేదములు అనేటువంటిది కలగటం అనేటువంటిది రకరకములైనటువంటి సందర్భములలో రకరకములైనటువంటి కారణముల వలన సంఘములో కలగవచ్చు. అది సాధారణంగా జరిగేటువంటిది. అయితే ఆ విభేదములను కూర్చొని వాటిని గురించి మాట్లాడుకొని వాక్యానుసారంగా మనకున్నటువంటి ఆ యొక్క బలహీనతలను పరీక్షించుకొని ప్రతి ఒక్కరితోనూ సాధ్యమైతే సఖ్యత కలిగినటువంటి వారంగా మనం సంఘంలో ఎదుగవలసినది. అంతేగాని కక్ష వరకు ఆ యొక్క పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదు. ఇక్కడ కలహం అనే మాటను ఆయన వాడాడు. కలహములు అంటే ఈ రకరకములైనటువంటి మనస్పర్ధలుగా మొదలైనటువంటివి. అంటే ఒకరు చేసినటువంటిది నాకు బాధ కలిగించవచ్చు, దాని వలన కొంత కలహము రావచ్చు, అసూయ ఉండటం వలన కొంత కలహం రావచ్చు, లేకపోతే నేను గర్విష్ఠనవటం వలన కొంత కలహం రావచ్చు. ఈ రకంగా కలహం అనేటువంటిది రావటానికి రకరకములైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి. ఏ విధంగా కలహము అనేటువంటిది కలిగినప్పటికీ దాని వలన జరిగేటువంటి ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే దేవుని యొక్క నామము దూషణ పాలవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీ ఇద్దరు పోట్లాడుకొని వచ్చును, ఆ పోట్లాట అక్కడతో ఉండదు. దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి వారితో సహా ముడిపడి బయట ప్రపంచానికి తెలిసినప్పుడు నైబర్హుడ్ లో చివరగా జరిగేటువంటిది ఏంటంటే దేవుని నామాన్ని దూషణ పాలు చేయటం జరుగుతుంది. ఏమిటి వీళ్ళంతా కూడాను చెప్పేటువంటిది చూస్తేనేమో ప్రేమను గురించి మాట్లాడతారు, ప్రేమ సందేశం అంటారు, ప్రతి ఆదివారము సమయమును వెచ్చించి ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే కలహములు ప్రేమలైనటువంటి స్థితి వీరిలోనే చోటు చేసుకుని ఇలా ఉండిపోతున్నట్లయితే ఒకరినొకరు బాధించుకుని ఒకరినొకరు దూషణ పాలు చేసుకుంటూ ఒకరు వెనక ఒకరు ఇట్లా మాట్లాడుకుంటూ కపటముగా ప్రవర్తిస్తూ ఇలా చేస్తున్నట్లయితే ఎందుకు వెళ్ళకపోతే మాత్రమేమైంది, ఆ సమయమును మరి ఒక విధంగా వారు వాడుకొనవచ్చును కదా అని మాట్లాడేటువంటి సందర్భాలు నేను కొని విన్నాను. ఒకసారి నేను ఒక సంగమనకు పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో క్లాసులు తీసుకుంటూ ఉండేవాడిని. ఆ క్లాసులు తీసుకుంటున్నటువంటి సమయంలో ప్రతిరోజు వెళుతూ ఉండేవాడిని, అక్కడ క్లాసులు తీసుకుంటూ ఉండేవాడిని. అయితే ఒకరోజు అక్కడికి వెళ్ళినప్పుడు, వెళ్ళిన తర్వాత బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను పక్కకు తిరిగి చూచినప్పుడు అక్కడ ఒక కర్రల మూట కనపడింది. అక్కడ ఆ కర్రల మూటను చూచేటప్పటికి నేను చాలా భయపడ్డాను. ఏమిటి కర్రల మూట, క్లాస్ రూమ్ లో ఈ కర్రల మూట ఏమిటి అని ఆలోచించినప్పుడు వెంటనే నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద చర్చిలో ఆ దినమందు ఎలక్షన్లు జరుగుతున్నాయట. ఆ ఎలక్షన్ల సందర్భంగా ఈ కర్రల మూట నా క్లాస్ లో ప్రత్యక్షమైంది. దీనికి ఏదైనా అవసరం వస్తే ఈ కర్రలను తీసుకెళ్లి వాడుకునేందుకు ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది సంఘంలోని పరిస్థితి. నాకు వెంటనే ఎంత బాధపడ్డానంటే, పాఠం చెప్పడం సరే గాని ఏమిటి దేవుని యొక్క పేరు చెప్పుకునేటువంటిది, ప్రక్కన ఉన్నటువంటిది ఈ ప్రాంతంలో పేరు మోసినటువంటి సంఘం, అక్కడ ఉన్నటువంటి సంఘములో ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ లో జరిగేటువంటి విషయము అన్యుల మధ్య సహజము జరిగినటువంటి ఈ యొక్క కర్రలను ఉంచటమా, ఇదా మనం బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి సత్యము, క్రీస్తు ప్రభువును ఈ విధంగానా మనం చూపించటము, క్రీస్తు ప్రభువు ఇలాంటి వాడనా, వీటిని ప్రోత్సహించినటువంటి వాడా, ఏంటి వీరు నమ్ముతున్నటువంటిది, ఇక్కడున్నటువంటి సభ్యులు వీరికి ఉన్నటువంటి ఓటు హక్కు, సంఘములో ఎవరికైతే ఓటు హక్కు ఉండిందో ఆ రోజుల్లో వారందరికీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము ఏమైనా ఉన్నదా, లేకపోతే కేవలము సభ్యత్వం కొరకు చేయరి తమ యొక్క ప్రాపకమును తమ యొక్క స్వలాభమును అపేక్షించుచు ముందుకు వెళ్లాలనేటువంటి ఆ యొక్క దృక్పథంతోనే వెళుతున్నారా అనేటువంటిది నన్ను చాలా బాధించింది. అయితే మనుషులకు ఈ విధమైనటువంటి చింతన ఈ దినములలో లేదు. సంఘములలో చూసినట్లయితే ఎక్కడ చూసినప్పటికీ చాలా భయంకరమైనటువంటి విషయములు జరుగుతున్నాయి. నాతో పనిచేసేటువంటి ఒక లెక్చరర్ గారు కొంతకాలం క్రితం హిందువుడు అయిన ఆయన యొక్క మాట చెప్పాడు. ఒకసారి మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ గ్రామంలో పనిచేసేవాడు, మరి ఒక గ్రామంలో ఆయన నివాసం ఉంటూ ఉండేవాడు. ఆయన చెప్పింది ఏంటంటే, మా గ్రామాన్ని సమీపిస్తున్నప్పుడు చర్చ్ యొక్క మైక్ నుండి మాటలు వినపడతా ఉన్నాయండి. నేను ఏమిటా వెళ్ళి మాట్లాడేదని చెప్పి వింటూ ఉన్నాను. అవి వింటున్నప్పుడు ఒకరినొకరు మైక్ పెట్టేసుకుని వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారండి, ఏమిటా అనేసి నేను విన్నాను, నాకే బాధ అనిపించింది అని అన్నాడు. ఆయన హిందువుడు. నేను ఆ మాట వినగానే ఒక్కసారి నాకు ఎలా అనిపించిందంటే, ఇది సంగమ, ఈ సంఘములో ఉండవలసినటువంటి పరిస్థితి. సరే, ఏదైనా విభేదం వచ్చింది, విభేదం వచ్చినప్పుడు వారిద్దరు కూర్చొని దేవుని యొక్క వాక్యం వెలుగులో ఏది సత్యము, ఎవరు తప్పిదము చేశారు అనేటువంటిది నిర్ణయించుకోగలిగినటువంటి ఆ యొక్క వివేచన అనేటువంటిది వీళ్ళకి లేదా క్రైస్తవులుగా. వీళ్ళు ఏ విధమైనటువంటి విశ్వాసులు అయినా బయటికి మైకు పెట్టుకుని తిట్టుకోవటం ఎందుకు? వారేమన్నా తిట్టుకుంటే పోనీ ఏదన్నా బాహాటంగా ఏదో మాట్లాడుకున్నారు, మాట్లాడుకుంటంతో ఆగలేనటువంటి వారంటే వాళ్ళే తిట్టుకున్నారు అనుకుందాం. మైక్ పెట్టుకొని తిట్టుకోవటమా అంటే ఊరందరికీ వీరు మా తిట్టుకుంటున్నారని తెలియటమా? ఏమిటా బుద్ధిహీనత? క్రైస్తవ సంఘాలు ఏ విధంగా దుష్టమైనటువంటి స్థితికి వచ్చేస్తున్నాయంటే, ఈ దినములలో అనేకమైనటువంటి సంఘములు ప్రార్థనా పరులైనటువంటి వారి చేత ప్రారంభించబడి లోకమునకు ఎంతో ఉపయోగకరంగా కొంతకాలం సాగినటువంటి ఆ యొక్క సంఘములు సహితము రకరకములైనటువంటి కారణముల చేత ఆ ప్రార్థనా పరులైనటువంటి ఆ యొక్క దైవజనులు పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత, విశ్రాంతికి తీసుకునబడిన తర్వాత క్రూరమైనటువంటి తోడేళ్లు వాళ్లలో ప్రవేశించుచు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పాడు చేయచ్చు, ఆస్తుల నిమిత్తమై ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుంటూ ఒకరి విరోధంగా మరొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ రకరకములైనటువంటి పనులు చేస్తున్నారు. ఈ విషయములను మనం చూస్తున్నప్పుడు మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఏమిటి అని చూస్తే దీని కారణం ఏంటంటే ఒకటే ఒకటి, అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే సెల్ఫ్ అనేటువంటిది పనిచేస్తూ ఉన్నది, స్వార్థం అనేటువంటిది నాకు కావాలి, నాకు రావలసినది. అక్కడ యాక్చువల్గా వీళ్ళందరికీ ఏమి రావలసినటువంటిది ఏమి ఉండకపోవచ్చు, కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను అదునుగా తీసుకొని ఆ పరిస్థితులను బట్టి వీరికి ఏదో విధంగా కొన్ని ప్రాపర్టీస్ వీళ్ళకి సంక్రమించేలాగా చూసుకుందాం అనేటువంటి ఆ యొక్క తపన, ఆ స్వార్థం అనేటువంటిది. ఈ స్వార్థం అనేటువంటిది మనిషిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి దుర్నీతికైనా వారిని నడిపించగలదు.